गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारंभाम् शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वंदे गुरुपरंपरा। మదిలో నిదగు మూర్తి నిల్పుకొని సంభావింతుమే కాని నిన్నిదమిత్తంబని నిర్ణయింపవశమా యోవారికా నమ్మి నీపదరాజీవములాశ్రయించితిమి లోపంబేమి నివారమే కదా రక్షింపక నీకు తప్పదు కదా కాళీ ప్రసాద సద్గురు ప్రభు। సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి। ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి। ఓం శ్రీ గురుభ్యో నమః। మహాభక్తాయ నమః। సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। శ్రీ గురుదేవుల పరమమైన అనుగ్రహంతో ఈ భీమవరం నగరంలో అదే పట్టణంలో మీ అందరి ఇందరి రూపంలో ఉన్నటువంటి ఒకే ఒక పరమాత్మ అయినటువంటి ఆ పరమాత్మని సన్నిధిలో సాన్నిహిత్యంతో మన సత్సంగ కార్యక్రమాలు గురుదేవులు తీసుకువెళ్తున్నారు ముందుకి। రెండో రోజు ఆఖరి ఘట్టంలో ఉన్నాం। ఎప్పటికీ ఏది నిర్ణయింపబడి ఉన్నదో ఘటనాఘటన సమర్థత కలిగినటువంటి శ్రీ గురుదేవులకే వారి ప్రణాళికల ప్రకారమే జరుగుతుంది। గాని ఇదమిత్తమ్మని నిర్ణయింపవశమా ఇది ఈ విధంగా జరుగుతుందని నిర్ణయించడానికి మన వశమవుతుందా? ఎవ్వరికి నమ్మి నీ పద రాజీవములు ఆశ్రయించితిమి దీనిలో నా లోపమేం లేదే ఎప్పటికీ నీ వారమే అది। మనము మార్పు చేర్పులతో కూడినటువంటి వాళ్ళం కొంచెం సేపు మార్చుకుంటున్నాం కాబట్టి పరిణామం అనేటువంటి దానిలో ఎప్పటికీ సుస్థిరపడుతోందో మన స్థానం ఇంతవరకు నికరం లేదు। మన పరిస్థితుల్లో మనం ఎవరికి సంబంధించిన వాళ్ళము మన జీవితంలో మనం దేనికి సంబంధించిన వాళ్ళమని చిన్ననాటి నుంచి పుట్టిననాటి నుంచి అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఉన్నాము అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత ఆడో మగో తెలిసింది. తెలిసిన తర్వాత మాయమ్మ మా నాన్న అన్నాం. ఆ అమ్మ నాన్న కొన్ని బొమ్మలు వేశారు ముందర ఆడుకోవటానికి. నా బొమ్మ అన్నాం. తర్వాత కొంతమందితో ఆడుకుని మిత్రులతో ఉండి మనం మిత్రులం అనిపించుకున్నాం. ఇంకా కొంత వయసు వచ్చేసరికి ఏమవుతుంది, ఇప్పుడు ఎన్ని రకాల మార్పులు చేర్పులు వస్తున్నాయండి. మనకు అన్నలుంటే చెల్లెం అవుతున్నా, మనకి తమ్ముళ్ళుంటే అక్కలం అవుతున్నా, లేకపోతే అదే పురుషాకారంలో ఉంటే అన్నలం అనిపించుకోవచ్చు, తమ్ముళ్ళం అనిపించుకోవచ్చు, మేనల్లుళ్ళము అనిపించుకోవచ్చు, మేనకోడళ్ళము అనిపించుకోవచ్చు. బాబా, ఆ భగవంతుడు కొన్ని దశావతారాలేనండి, మనకిప్పటికి ఎన్ని అవతారాలు ఇస్తాము. ఏమండి, ఈ మహావిష్ణువేగా దశావతారాలు తీసుకుంది, అనుగ్రహించింది. ఆ ప్రభు దశావతారాలను అనుగ్రహిస్తే మన జీవితాలు వచ్చేసరికి ఎన్ని అవతారాలు మారుస్తున్నాడండి ఆయన ఒకే జీవితంలో. ఎన్ని రకాలుగా మార్పు చెంది చెంది మళ్ళా వివాహమైతే భార్య భర్త అనేటువంటి స్థానం, తర్వాత పిల్లలకి తల్లిదండ్రుల స్థానం, తర్వాత మనవాళ్ళకి తాత మామల స్థానం, అమ్మమ్మ తాతల స్థానం, ఇలాగా మునిమనములకి ముత్తాత స్థానం, ముత్తమ్మ స్థానం. ఏమండి మరి చూడండి, ఎన్ని రకాలుగా ఒకే ఒక జీవితాన్ని ఆ భగవంతుడి ప్రణాళిక లేకపోతే మన వల్ల అవుతుందా ఇది? ఈ ప్రణాళిక అంతా కూడా జగత్తునంతా సృష్టించినటువంటి సృష్టికర్త, శితికర్త, లయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృష్టించినటువంటి ఒక అధిష్టానమైనటువంటి ఒక స్థానం ఉన్నది. అదేది దేవుడు కాదు, గురుదేవుడు, గొప్ప దేవుడు. గురుదేవులు అనేటువంటి వారు అవతారాన్ని తీసుకుని వచ్చి మనం అనుగ్రహించి కూడా ఏమంటారంటే, నువ్వు దీనిని నమ్మకు, ఇది కూడా ప్రపంచంలో ఒకటి మార్పు చెందేటువంటిదే. మన గీతాచార్యులు చెప్పలేదా, ఏమని చెప్పారు భగవద్గీతలో, తన గురించి చెప్పుకుంటూ, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయనన్ అన్యాన్ని సంయాతి నవాని దేహీ. జీర్ణించినటువంటి వస్త్రం ఎలాగైతే విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించడం అవుతోందో, ఇప్పుడు మన జీవితంలో ఎన్ని జరిగాయో, మహాత్ములు కూడా మనను అనుగ్రహించడానికి ఎన్నెన్నో అవతారాలని ధరిస్తున్నారు. కానీ అవతారాన్ని ధరించినప్పటికీ కూడా మనకి ఇందులో ఉన్న సత్యాన్ని గుర్తిస్తామేమోనని మన ఈ జీవితంలో కూడా అనేక రకరకాలైనటువంటివి స్థితిగతుల్ని మార్పులు చేర్పులతో మనం ఇప్పటికీ ఈ స్థానంలో ఉన్నాం. ఎక్కడున్నామంటే ఇప్పుడున్న స్థానంలో ఉన్నాం. కానీ ఇన్ని రకాల మార్పు చేర్పులైనా లోపల ఉన్నటువంటి అసలు శక్తికి ఈ అవస్థలన్నీ ఏమైనా వచ్చాయా, మీద పడ్డాయా, ఇన్ని సంవత్సరాలు అనేటువంటివి ఏమైనా లోపలున్నటువంటి తాను అనేటువంటి నిజమైనటువంటి దానికి ఉన్నదా? దానికి కూడా ఆ భగవానుడు ఏమంటున్నాడు గీతాచార్యుడు, దేహినోస్మిన్ యథాదే కౌమారం యవనం జరా సదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమోహ్యతి. ధీర తత్ర నమోహ్యతి, మోహాన్ని పొందుటల్ల. ఎందువలన, లోపలున్నటువంటి మన స్థితిని, తన స్థితిని, తాను అనేటువంటి స్థితిని ఎవరైతే గుర్తిస్తారో పైన ఉన్నటువంటి పరిణామం గురించి విచారించనే విచారించడు. ఇప్పటివరకు పరిణామం ఎలా వస్తోందో, దేహాంతర ప్రాప్తి, దేహం పోయిన తర్వాత కూడా తత్ర అక్కడ నమోహ్యతి, మోహింపబడడు, పోతాను అనేటువంటి భయం లేదు. ఇప్పుడు ఇన్నిసార్లు ఎన్ని పోయాయి మన ఈ దేహం మీద ఎన్ని అవస్థలు పోయాయి, ఎన్ని రకాల బ్రతుకు వెళ్ళింది, శ్రీపతి కూడా అలాగే పోతుంది. కానీ అసలు అనేటువంటి అసలు నేను అనేటువంటి దానికి అది పరిణామరహితంగా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి నేను అనేటువంటి ఆత్మకు సంబంధించినటువంటి విషయము సుమా. కానీ దానికి కూడా ఏమవుతోంది, ఆ నేను ప్రేమించాల్సింది పోయి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ప్రేమ దాని మీదే ఉంది, నేను మారకుండా ఉండాలనే ఉన్నది. కానీ ఏది ఎలా ఉన్నది, ఇగో ఈ పైబడ్డటువంటి ఇగో ఈ దేహధారికి దేహాన్ని దాటలేక దీని మీద ఉన్నటువంటి ప్రియం చేత ఏదో సర్వము అన్నీ కూడా ప్రియంగానే కనిపిస్తూ ఉన్నాయి. జీవితం గడిచిపోతూ ఉన్నది, జీవితము గడిచిపోతూ ఉన్నది. దాని దేని ద్వారా తెలుసుకుంటామా నిజమైనటువంటి విషయాన్ని, తనలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని ఎలా గుర్తిస్తాం? నిన్న కూడా చెప్పుకున్నాం సత్సంగం గురించి, నిన్న కూడా చెప్పుకున్నాం సత్సంగం గురించి. ఎలా తెలుస్తుంది? శ్రవణం ద్వారా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? శ్రవణం ద్వారా తెలుస్తుందండి. సత్యం అనేటువంటిది ఎలా ఉన్నది అనేటువంటిది మహాత్ముల యొక్క మాటని మనం శ్రవణం చేస్తే, బోధామృతాన్ని వింటే శ్రవణం ద్వారా మనకు తెలుస్తుంది. కొంతమంది అంటారు శ్రవణం ద్వారా ఏంటండి తెలిసేది, ఏమిటి శ్రవణం ద్వారా అంత గొప్ప ఉందా అంటే, వెంటనే ఒక ఆయన మహానుభావుడు అన్నట్ట విని కాసేపు ఉన్న తర్వాత ఒరే వెధవా ఇలా రా అన్నట్ట. వెంటనే అడిగిన వాడు అన్నాడట, రే వెధవా ఇల్లరా అన్నట్ట. అంటే వెంటనే ఎవరిని 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 పిలుస్తున్నాడో తెలియక ఆ పెద్ద ఆయన ఆ మహానుభావుడు నన్నాను అడిగేస్తాడు, నిన్నేరా వెధవా అన్నట్ట. అనేసరికి వెంటనే నన్నింత మాట అంటారా అంటే ఆ వెధవ లక్షణాలు ఏమైనా నా దగ్గర ఉన్నాయా, నన్నింత మాట అంటారా అని వెంటనే చాలా కోపం వచ్చేసిందట ఆయనకి, చాలా కోపం వచ్చేసిందట. వెంటనే ముఖం కందిపోయిందట కందగడ్డలాగా. వెంటనే ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఏం చేయాలా అని గబుకులు లేచాట. ఏమయ్యా నువ్వేమన్నా వెధవవా అని అడిగాట. మళ్ళా ఈయనేమన్నాడు నువ్వేమన్నా వెధవ ఏమిటయ్యా అని అడిగాట. అదేంటి మళ్ళీ ఇలా అడుగుతారేంటి నన్ను ఇలాగా, నేను వెధవనని అడుగుతారేంటి అంటే వెంటనే వెతుక్కోవటం మళ్ళీ పెట్టాట. నేను వెధవనా వెధవనా, ఇందులో ఏ కణం వెధవది, దీనిలో వెధవదని దేయపాత్రం తీసేది, నేను వెధవనేటువంటిది నా పేరు కాదు, వెధవనేటువంటి లక్షణం నా దేహానికి లేదు, నేను కూడా లేదు, నాకు కూడా లేదు. మరి ఇప్పుడు వెధవ ఎక్కడున్నది? మరి వెధవ కాకుండానే ఒరి వెధవా అని పిలిస్తే నీకు ఇంత కోపం వచ్చిందే, నువ్వు పరమాత్మవి పరమాత్మవేని చెవులో ఇల్లు కట్టుకు చెబుతుంటే ఈ విషయాన్ని నువ్వెందుకు పట్టించుకోవటం లేదు? ఏదో కానటువంటి మాట మాట్లాడితే నీకు ఇంత తీవ్రమైనటువంటి ఆవేదన కోపానికి లొంగావి, నువ్వు పరమాత్మవేరా ఒరే పరబ్రహ్మ ఒరి ప్రసాదు అనుకుని నేను ఇంత దేవుడి పేరు పెట్టుకుని నేను పిలుస్తూ నువ్వు దేవుడివే దేవుడివే అంటుంటే నువ్వు కాస్త పొరపాటు పడకుండా దాన్ని గుర్తించడం లేదేటి, నీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నువ్వెందుకు గుర్తించలేకపోతున్నావు? మనకి ఎన్ని ఏళ్లు గడిచిపోతున్నాయి, ఇంకా ఎన్ని ఏళ్లు బ్రతుకుంటామని గ్యారంటీ ఉన్నదా? ఇన్ని ఏళ్లు బ్రతకామని గ్యారంటీ ఉన్నది, ఇంకెన్ని ఎన్నేళ్ళు ఉంటామని ఏ డాక్టర్కి కూడా గ్యారంటీ లేదు. ఒకవేళ వ్యాధి లేకపోయినా ఈ యాక్సిడెంట్లు ఉన్నాయి, ఏమండి ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని చూడలేదు మనం. భగవంతుని ప్రణాళికలో ఏమమ్మా ఆ బ్రహ్మని చేర్చి చైతన్యాన్ని చేర్చి ఎంతవరకు ఆడిస్తాడో, ఈ తోలు బొమ్మలన్నిటినీ కూడా ఎంతవరకు ఆడించి ఆనందాన్ని పొందుతాడో మరి వారి చేతిలో ఉన్నది. కానీ అంతా మనది మనది అనుకుంటే మన దగ్గర ఎక్కడుంటుంది? ఇదే విషయానికి అందరూ కలిసి వెళ్లారటండి. ఎక్కడికి? నారాయణమూర్తి దగ్గరికి వెళ్లారట. ఇప్పుడు చెప్పినటువంటి సృష్టికర్త బ్రహ్మగారు, స్థితికర్త విష్ణుమూర్తి, లయకారకుడు శివుడు అనేటువంటి ఈ కేవలము సృష్టికి మాత్రమే బ్రహ్మగారు, స్థితికి మాత్రమే విష్ణువు గారు, లయకు మాత్రమే శివుడు, ఉన్నటువంటి ఏదో ఒక్కటి మాత్రమే చేసేటువంటి పద్ధతి కాదు. మా గురుదేవులు సృష్టి స్థితి లయలు మూడు చేయగలరు, అది ఇక్కడ గురుదేవుడు. ఎందుకు బ్రహ్మ కాలేదు, ఎందుకు విష్ణువు కాలేదు, ఎందుకు రుద్రుడు మాత్రమే కాలేదు అంటే ఈ మూడు చేయగలడు. ఈ ముగ్గురిని సృష్టించినటువంటి వాడు నాలో జ్ఞానమనేటువంటి దాన్ని, నిజమైన సత్యాన్ని గుర్తింపజేయడానికి నాకు నిజమైనటువంటి బ్రతుకునిచ్చాడు నా గురుదేవులు. అందుకని నాకు బ్రహ్మంటే నా గురుదేవుడి యొక్క దివ్య చరణ అరవిందని తిరిగి జ్ఞానాన్ని ఇంకా వృద్ధి పొందిస్తున్నాడు, మాటి మాటికి గుర్తింప చేస్తున్నాడు. ఒరే నువ్వు పరమాత్మవే, నువ్వు పరబ్రహ్మవే, నువ్వేమిటి ఇలా మారిపోతున్నావు, మాటి మాటికి గుర్తు తీసుకొస్తూ నువ్వు ఇది కాదురా, నువ్వు ఏడ్చేవాడివి కాదురా, నువ్వు తాత్కాలికమైనటువంటి నవ్వు నవ్వేవాడివి కాదురా, నువ్వెప్పుడు చిదానంద రూపుడువురా అని గుర్తు చేసేటువంటి నా గురుదేవుడు ఉన్నాడే. ఆ స్థితికి మాత్రమే విష్ణువు ఉన్నారు. కానీ నా విష్ణుమూర్తు నాలో ఉన్న జ్ఞానాన్ని వృద్ధి పొందిస్తున్నటువంటి విష్ణు స్వరూపాన్ని పొంది ఉన్నాడు. కానీ అంత మాత్రమే లేదు. మళ్ళా ఒరే నువ్వు బ్రతికుండగా చనిపోతావురా, బ్రతికుండగా చస్తే ఇంకా మృత్యు అనేటువంటిదే నీకు లేదురా, కాబట్టి నువ్వు బ్రతికుండగానే చచ్చిపోవాలరా, ఈ దేహభావన అనేటువంటిది నీ నుంచి చచ్చిపోవాలరా అని నిజమైనటువంటి లయాకారుడుగా శివుడై నన్ను ఆదుకుంటున్నాడు. ఇప్పుడు నిజమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపోహం జయ జయ రామ, 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 పరమాత్మ 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 స్వరూపోహం జయ జయ రామ, జయ రామ జయ జయ రామ, జయ జయ రామ, పరమాత్మ స్వరూపోహం జయ జయ రామ, పరమాత్మ స్వరూపోహం జయ జయ రామ, కేవలం జ్ఞాన రూప జయ జయ రామ, కేవలం జ్ఞాన రూప జయ జయ రామ, కేవలం పరమాత్మ్య జయ జయ రామ, కేవలం పరమాత్మ్య జయ జయ రామ, కేవలం శాంత రూప జయ జయ రామ, కేవలం శాంత రూప జయ జయ రామ, కేవలం చిన్మయోస్మ్య జయ జయ రామ, కేవలం చిన్మయోస్మ్య జయ జయ రామ, జయ జయ రామ, జయ రఘు రామ,
జయ జయ రామ, జయ రఘు రామ,
జయ జయ రామ, జయ రఘు రామ,
జయ జయ రామ, జయ రఘు రామ,
జయ జయ రామ, జయ రఘు రామ,
జయ జయ రామ, జయ రఘు రామ,
అహం త్యక్త్వా అహమస్మ్యహం జయ జయ రామ, అహం త్యక్త్వా అహమస్మ్యహం
జయ జయ రామ,
అహం త్యక్త్వా అహమస్మ్యహం జయ జయ రామ,
అహం త్యక్త్వా అహమస్మ్యహం జయ జయ రామ,
సర్వ
హీన స్వరూపో జయ జయ రామ
సర్వహీన స్వరూపో జయ జయ రామ
సర్వహీన స్వరూపో జయ జయ రామ
తీతోస్మి కేవలోహం జయ జయ రామ
సూర్యాతీతోస్మి కేవలోహం జయ జయ రామ
సూర్యాతీతోస్మి కేవలోహం జయ జయ రామ సూర్యాతీతోస్మి కేవలోహం జయ జయ రామ
జయ జయ రామ జయ రఘురామా
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 జయ జయ రామ జయ రఘురామ
జయ జయ రామ జయ రఘురామా
జయ జయ రామ జయ రఘురామ
జయ జయ రామ రఘురామ
జయ జయ రామ జయ రఘురామ
జయ రామ జయ రఘురామ
జయ 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 జయ రామ జయ రఘురామ
రామ రామ జయ జయ రామ
రామ జయ
జయ జయ రామ
రామ జయ రామ జయ జయ రామ
శ్రీ 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 రామ జయ రామ జయ జయ రామ
శ్రీ
రామ జయ రామ జయ జయ రామ
శ్రీ గురుదేవుల ముఖస్థుగా ప్రవహించినటువంటి ఉపనిషద్వాక్యం. ఇప్పుడు ఎవరిని ఫోకస్ చేస్తున్నామండి? కేవలోహం, అహమంటే నేను, కేవలము నేను ఏమై ఉన్నాను? తుర్యాతీతోస్మి. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఇటువంటి త్రిపుడైనటువంటి వాటన్నిటినీ కూడా దాటి కేవలము తుర్యాతీతమైనటువంటి స్థితి, దానినే మహాజాగ్రత్త అన్నారు. దానినే మహాజాగ్రత్త. ఇది ఇప్పుడు ఎక్కడుంది? కేవలం అహమేగా. ఎక్కడికి వెళ్ళినా మనకి ఏముంటుంది? వ్యక్తిత్వమేగా. నేను బాగుండాలనేగా మనం అందరూ ఎక్కడికి వెళ్ళినా మర్చిపోతున్నామా? బజార్లో వెళ్తున్నా బాగా రష్గా ఉన్నా, ట్రైన్ ఎక్కుదామనుకున్నా బాగా రష్గా ఉన్నా, చేతిలో ఉంది గబగబా ఎవరైనా వెనక వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నా, దేన్ని మర్చిపోండి? దేనిని మర్చిపోవు? నేను మర్చిపోతున్నామా? బాగా నిద్రపోయేటువంటి వాడికి చిన్నప్పటి నుంచి ఆ అమ్మ నాన్నలు అలవాటు చేశారు ఒక పేరును పెట్టి. సూర్యనారాయణ శాస్త్రి అనేటువంటి పేరు పెట్టారనుకోండి, ఆయన అందరూ సూర్యనారాయణ అంటారనుకోండి, లేక శాస్త్రి అంటారనుకోండి, శాస్త్రి అంటారనుకోండి, ఏమండో సూరయ్య గారు, సూర్యనారాయణ శాస్త్రిలో ఉన్న పేరే, ఏమండో నారాయణ గారు, సూర్యనారాయణ శాస్త్రిలో ఉన్న పేరే, ఏమండో సూర్యనారాయణ గారు, సూర్యనారాయణ శాస్త్రిలో ఉన్న పేరే, ఏమండో సురేష్ గారు, సూర్యనారాయణ శాస్త్రిలో ఉన్న పేరే. పలుకుతాడా? మనం పలుకుతున్నామా? ఎవరైనా అలవాటు పడినటువంటి అందరి చేత పిలువబడినటువంటి పేరు ఏదైతే ఉందో, ఎవడో శాస్త్రి గారు అనగానే ఎవరిది ఎవరిది, ఏమిటి అంత అంత మెలుగు ఎలా వస్తుంది? అంత నిద్రలోంచి, తెలియనటువంటి నిద్ర నుంచి మన పేరు మనకి ఏది నర నరాల్లో బాగా అలవాటు వ్యాపించబడి ఉన్నది. ఎలాగైతే మన పేరుకు అలవాటు పడి పేరుతో ఎలాగైతే మనం లేవగలుగుతున్నామో, ఎంత డీప్ స్లీప్ లోంచి, గాఢ నిద్రలో నుంచి. అలాగే మన జీవితంలో ఎక్కడ ఎంత రష్గా ఉన్నటువంటి వాతావరణంలో ఎంత పనుల ఒత్తిడితో ఉన్నా కూడా పరబ్రహ్మ స్వరూపో జయ జయ రామ, ఎప్పుడు కూడా మరుపు లేకుండా ఉండాలి ఈ స్థితి. నేను కేవలం పరమాత్మ స్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటువంటిది, అహం శివోహం 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 శాశ్వతోహం, మనం శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాగా? మనం సంపాదించినంత శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాం కదా? ఈ కనిపించబడేటువంటి సృష్టిలో ఉన్నటువంటి దేహం కానీ, దేహం ద్వారా వచ్చిన సంపాదన కానీ, ఈ ధనధాన్య భోగభాగ్యాదులు శాశ్వతం కాదు, వస్తుంటాయి పోతుంటాయి. కానీ జ్ఞానం అనేటువంటిది దాని ఉన్నదాన్ని, ఉన్నటువంటి స్థితిని మనం గుర్తించినటువంటి ఏ సాధకుడైతే ఉన్నాడో ఎటువంటి స్థితిలో కూడా మరపు లేనటువంటి స్థితి, మరపు లేనటువంటి స్థితిని మహాత్ములు మనకి ప్రసాదిస్తుంది. అది నిజమైనటువంటి జ్ఞానం అంటే. అందుకని ఇటువంటి ఉపనిషత్తు వాక్యాన్ని ఎక్కడ ఎలా ఉంది, అహం తీర్త్వా అహమస్మి అహం, కారంతో కూడినటువంటి అహాన్ని నువ్వు విడిచిపెడితే తానెవరు అనేటువంటి నిజమైన నేను నువ్వు గుర్తిస్తావు అని భగవంతుడు గుర్తింపజేస్తున్నాడు. అని వదిలిపెట్టాడా? ఒకవేళ ఇలా అన్నా కూడా గబుక్కని నీకేమైనా వస్తుందేమని వెంటనే చెప్పారేమని, సర్వహీన స్వరూపోహం, మలల్లో పురుగు కంటా కూడా పురుగుల్లో ఉన్నటువంటి ఆ పురుగు కూడా పట్టినా పురుగులు కూడా ఎవరు అంత సర్వహీన, మలల్లో పురుగుల్లో ఉన్నటువంటి పురుగైనా కూడా అందులో కూడా నేనే ఉన్నది సర్వవ్యాపకంగా, భిన్నమనేటువంటిది లేదు. అటువంటి మహాత్ముల మాటని శిరోధార్యం చేసి ఉన్నటువంటి అసలైనటువంటి నిజ సత్యాన్ని మనం గుర్తించి సానుభూతిని పొంది ఉన్నటువంటి ఏ సాధకుడైతే ఉన్నాడో, ఏ మహాత్ముడైతే ఉన్నాడో, ఇక్కడ ఉన్నాను అక్కడ లేడు అనేటువంటి స్థితి ఉండదు. ఎక్కడ ఉన్నా వారి అనుగ్రహము సర్వంతర్యామిత్వం చేస్తాడు. ఒక దేశంలో ఉంటే ఇంకో దేశంలో రక్షణ పొందకుండా లేరు, అది తాబేలు పిల్లే అయి ఉండాలి. తాబేలు పిల్లయి ఉంటేనే తాబేలు సంకల్ప మాత్రం చేత దానికి ఆహారాన్ని అందిస్తోంది. అటువంటి తాబేలు స్థితిని గురుదేవులు వారి సంకల్ప మాత్రం చేత, వారి దివ్యమైనటువంటి ఆశీర్వచనం చేత, అనుగ్రహం చేత, మనలో ఉన్నటువంటి సర్వవ్యాధులే కాదు ఆది వ్యాధులు, మనోవ్యాధి, బాహ్యమైనటువంటి దేహ వ్యాధిని రెండింటినీ కూడా రహితం చేసేటువంటి గొప్ప మహిమాన్వితులు మహాత్ములు. అంతేకాదు దృష్టి మాత్రం చేత చేప తన గుడ్లని, దృష్టి మాత్రం చేత చేప పిల్లలుగా మార్చగలుగుతోంది చూడటం చేతనే. అలాగే గురువులు దృష్టి ప్రసార మాత్రేణ బహుళ ఆపన్నివారకాయ నమః, దృష్టి ప్రసార మాత్రం చేత బహుళ ఎన్నెన్నో బహు అంటే చాలా ఎన్ని ఆపదలున్నా కూడా దాని నుంచి నివారణ చేసేటువంటి దాత గురువు ఒక్కరే. ఈ మనోవ్యాధి, మళ్ళా చెప్తున్నా, మనోవ్యాధి దేహ వ్యాధిని కూడా రహితం చేసేటువంటి వాడు గురుదేవుడు ఒక్కడే. దేని చేత? దృష్టి ప్రసార మాత్రం చేత. ఇంకొకడున్నది, ఏమిటది? పక్షి తన గుడ్లని ఈ రెక్కల కింద పెట్టుకుని మరీ అది బిడ్డలు చేస్తున్నది పక్షి తన బిడ్డల్ని. అయ్యో వాసుదేవ జయ గురుదేవ జయ గురుదేవ జయ గురుదేవ. పక్షి తన రెక్క కింద గుడ్లను పెట్టుకుని పొదుగుతుంది. పొదుగుతే ఏమవుతుంది? పిల్లలుగా మార్చగలుగుతుంది. గురువులు కూడా తమ సన్నిధిలో పెట్టుకుని ఏ తల్లి తండ్రి కూడా ఇవ్వలేనటువంటి రక్షణి గురువులు ఇస్తున్నారు. జ్ఞానాన్ని ప్రబోధన చేస్తున్నారు. నువ్వు జ్ఞాన స్వరూపుడే. నువ్వు ఈ ప్రపంచానికి ఉన్నటువంటి మార్పు చెందేటువంటి వాడు ఎప్పుడూ కాదు. నువ్వు మార్పు లేనటువంటి పరిణామరహితమైనటువంటి స్థితి సుమానీతి అనేటువంటి నిజ సత్యాన్ని గుర్తింపచేసేటువంటి సమర్థులైనటువంటి గురువులున్నారే. మరచినను మరపురారు మహానుభావులు కదూ. ఇప్పుడు అందులో మనదే జన్మ, మానవ జన్మ. మహాత్ములు ఏ రూపంలో వచ్చి మనకు బోధ చేస్తున్నారు? మనకందేట్టుగా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి వారు. ఒక్క మెట్టు మనం వేస్తే 10 మెట్లు వారు దిగి అయ్యో ఆశ్రయించిన వాడు ఏమైపోతాడో అని హక్కులు చేర్చుకుంటున్నారే మహాత్ములు. వారిని గుర్తించడం సామాన్యమా? కానీ అటువంటి అవకాశం మనకే ఇచ్చారు. అటువంటి అవకాశము ఏమీ లేకపోయినా కూడా మనకే ప్రసాదించారా మహాత్ములు? ఎందుకని? వారి అనుగ్రహ విశేషమని. ఎందుకని? సర్వవ్యాపకులు గనక మనకిచ్చిన చిన్న ఆయుష్ అయినా కొంత జీవితమైనా ఏది రాకపోయినా శాస్త్రం తెలియకపోయినా చదువులు లేకపోయినా ఏమని నేర్పించారు? ఆ చదువులు ఎందుకయ్యా? మీకు బ్రహ్మ విద్యను చదువుకోండి. బ్రహ్మ విద్యని చదువుకుంటే వచ్చేది కాదయ్యా. మీరు కాస్త నమ్మండి, భగవంతుడు ఉన్నాడని విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోండి. ఆ విశ్వాసమే మీకు రక్షగా ఏర్పడుతుంది. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడున్నట. ఆ గురుదేవులు వెంటే ఎప్పుడో శిష్యుడు ఆశ్రయించున్నట. ఇది కూడా గురుదేవులు చెప్పినటువంటి వృత్తాంతమే. శిష్యుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు గురుదేవుని విడిచిపెట్టి ఉండేవాడు కదట. గురుదేవులకి కాస్త ధన సహాయం కావాల్సి వచ్చింది. గురుదేవులకి ఏదో మనలాంటి వాళ్ళు దొరుకుంటారు. అన్నం పెట్టాలంటే ధనం కావాలి కదా. వారికైతే అక్కర్లా, ఎందుకని? ఆహార నిధుల్ని జయించినటువంటి వారు. మనలాంటి వాళ్ళ కోసమేగా వాళ్ళు భిక్షాపాత్ర ఎందుకు ధరించారండి? సాయిబాబా భిక్షాపాత్ర ఎందుకు ధరించారు? శ్రీడీ సాయినాథుడు ఎందుకు భిక్షాపాత్ర? మనలాంటి వాళ్ళందరికీ ఇదిగో కాస్త పొట్ట నింపడానికి. వీడికి కాస్త ప్రసాదం పడేస్తే కాస్త సన్నిధిలో పడి కాస్త ప్రభు ప్రభు అనుకుంటూ ఉంటాడు. మన కోసమే. మనం ఇది లేకపోతే మాట వినవని. ఎవరికి ఏంటి కావాలో అన్నిటినీ కూడా నోటికి కాలికి చేతికి అన్నిటికీ అందిస్తూ ఆ మహానుభావులు మహాత్ములు మన వెంటే ఉండి మనకేం కావాలో అన్నీ అందిస్తూ మనకి అన్ని ఎంత మంచి చేస్తారు. అలాగే ఆ గురువుల వెంట శిష్యుడు ఉన్నారు. అయితే గురువులకి కాస్త ధన సహాయం కావాల్సి వచ్చిన భక్త రక్షణార్థం. అంతే కదా, ఎక్కడ విన్నా కూడా అదే కదా. ఎక్కడికి వెళ్ళినా ధన సహాయం దొరకలేదట. ఇంతకీ కావాల్సిందేంటి? 2 కాళ్ళు. అప్పటి సమయంలో 2 కాళ్ళు. 2 కాళ్ళు కావాలి. 2 కాళ్ళు కావడానికి ఆయనకి ఎక్కడ లభించలా. సరే, ఒక ఆమె దగ్గరికి వెళ్ళారట. ఆమె ఏదో అందరికీ డబ్బులు ఇస్తుంది అని ఆమె దగ్గరికి వెళ్ళి నాకు 2 కాళ్ళుంటే నాకు ఇచ్చినట్లయితే మళ్ళా నాకు వనకూరగానే తీసుకొచ్చి మీ కాళ్ళు మీకు ఇచ్చేస్తాను 2 అన్నాడు. పక్కనున్న శిష్యుడు మంచి బుర్రగా ఉన్నాడు. పక్కనున్నటువంటి శిష్యుడు మంచి తెల్లగా బుర్రగా మంచి ఛాయిగా మంచి ఖుషిగా. ఎందుకు ఖుషిగా ఉన్నాడు? సమర్థులైన గురువులను ఆశ్రయించాడు గనక మంచి ఖుషిగా ఉన్నాడు ఆయన. సైడ్ ఎఫెక్ట్ లేని ఖుషి అండి అది. సైడ్ ఎఫెక్ట్ లేదు ఖుషి. ఎటువంటిదంటే చూస్తేనే ఆనందంగా ఉంటుంది. వారి మొక్కలు చూస్తేనే ఆనందంగా ఉంటుంది. వారితో సహవాసం చేస్తేనే ఆనందంగా ఉంటుంది. వారితో కలిసి నడిస్తేనే బాగుంటుంది. వారి మాట తలుచుకుంటేనే ఆనందంగా ఉంటుంది. ఎందుకని? సమర్థులేని గురువుని ఆశ్రయించినాడు కనుక. ആവിടെ ആ വേശ്യ, ആവിടെ വേശ്യ. ఆమె చూపు ఈ అబ్బాయిమే పడింది. పక్కన ఉన్నటువంటి గురువు గారు పక్కన ఉన్న శిష్యుడిమే పడింది. వెంటనే ఆమె ఎందుకు వదులుకుంటుంది? అలాగే మీకు రెండు కాళ్ళు ఇస్తాను, కానీ ఈ అబ్బాయి ఉన్నాడు చూశారు, ఈ అబ్బాయిని నాకు తాకట్టుగా పెట్టండి, తాకట్టుగా పెడితే మీకు రెండు కాళ్ళు ఇస్తాను అంటే గురువు గారు నొక్కి నొక్కి చెప్పారట, సరే నాకు అవసరమని రెండు కాళ్ళు తీసుకెళ్తున్నాను, ఇదిగో నా శిష్యుని నీ దగ్గర పెడుతున్నాను, మళ్ళా నేను వెంటనే ఎప్పుడైతే రెండు కాళ్ళు తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తానో నా శిష్యుని మళ్ళా నాకు అప్ప చెప్పాలి. గుర్తుంది కదూ, నీ రెండు కాళ్ళు నేను ఇచ్చేసిన నాడు నా శిష్యుని మళ్ళా నాకు అప్ప చెప్పాలి సుమా. అంటే శిష్యుడున్నాడు, మెల్లగా పని చెప్పడం మొదలుపెట్టింది. ఏ పని చెబితే ఆ పని ఆ గురుస్మరణతో ఈజీగా చేసుకెళ్లిపోతున్నాడు. బాహ్యమైనటువంటి పనులు గురువుని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఏమైనా లెక్క? ఏ పని చెబితే అది తారాజు వల్ల చేసుకెళ్లిపోతున్నాడు. ఇంకా ఆమెకి లోపలున్న వాంఛ పెరిగిపోతోంది. దేహస్వభావం మానసిక రుగ్మతతో ఉన్నది ఆమె. ఆ మానసిక రోగము ఏమవుతోంది? ప్రబలమవుతోంది. ప్రబలమయ్యేసరికి వెంటనే అన్నది, ఏమయ్యా ఇక నువ్వు అంటున్నావు, అన్ని తూర్చావు, అంతా బాగానే ఉంది, నీ పని నాకు నచ్చేసిందయ్యా, స్నానం చేసేది కొత్త బట్టలు ఇస్తా కట్టుకురా అంది. ఒక చక్కగా రూమ్ ఏర్పరచుకుంది, రూములో అంతా సర్దుకుంది. సర్దుకున్న తర్వాత మామూలుగా చెప్పమన్నది పై గురువు గారు వెళుతూ శిష్యులతో చెప్పారు, ఆమె ఏ పని చెబితే ఆ పని చెయ్యయ్యా, పని చెయ్యన్నారు. పనిగా చేశాడు, బట్టలు కూడా కట్టుకొచ్చాడు. కట్టుకొచ్చిన తర్వాత వెంటనే ఏంటి, వెంటనే గదిలో తలుపులు పెట్టింది. వాంఛ ఈ శిష్యుడి దగ్గర వాంఛ లేదు. శిష్యుడికున్నది ఒకటే కోరిక, ఏమిటది? గురుదేవుని యొక్క నామస్మరణ, గురుదేవుని యొక్క తత్వ దృష్టి, తప్ప ఇంకొక దృష్టి లేదు. మరి ఈమె ప్రపంచ భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ఆశ్రయించి స్త్రీత్వం అనేటువంటి ప్రకృతికి లొంగిపోయి మనస్సుకు దాస్యం చేస్తోంది. మనస్సుకు దాస్యం చేసి ఏం చేస్తోందో తెలియని స్థితికి వచ్చింది. వెంటనే ఆమెతో చెప్పింది, ఆ అబ్బాయితో చెప్పింది, ఏమయ్యా అక్కడ పాల గ్లాస్ ఉంది, ఇది తీసుకురా అని. గురుదేవుని స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ తీసుకెళ్లి గ్లాస్ ఇచ్చారు. వెంటనే ఆమె ఇంకా ఏంటి, లోపల ఉన్నటువంటి వాంఛ పెరుగుతోంది, ఆమెకి పెరుగుతూ ఇక నెక్స్ట్ మెరిట్ ఆయన మీద చెయ్య వేయాలి. వేసే టైంకి ఆయనకి గురుస్మరణ తప్ప ఏమీ తెలీదు. ప్రభు, గురునాథ, గురుదేవా, ప్రతి పని కూడా అక్కడ గురుసేవగా చేశాడే తప్ప, గురుదేవుడు ఆజ్ఞగా చేశాడే తప్ప, అనుజ్ఞగా ఆనందాన్ని పొందాడే తప్ప చేస్తూ గాని ఎక్కడ ఇంద్రియాలకి చోటు ఇవ్వలా, ఇంద్రియ విషయాలకు చోటు ఇవ్వలా ఆ మహానుభావుడు. వెంటనే ఆమెకొచ్చినటువంటి ఆ తీవ్రమైనటువంటి ఆ రోగానికి వెంటనే వచ్చి తలుపు కొట్టారు గురుదేవులు. వెంటనే వచ్చి గురుదేవులు తలుపు కొట్టారు. తలుపు కొడితే ఎవరోని తలుపు, ఇదిగో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నా, నా వస్తువు నాకు ఇచ్చే, ఇదండి గురుదేవుడి కృప అండి. గురుదేవుడి కరుణ అంటే ఇంతకన్నా మన శీలం కన్నా పోయేదేం లేదు. కానీ సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా రక్షించి హక్కున చేసుకునేటువంటి వాడు గురుదేవుడు సామాన్యుడు కాదు, మానవ మాతృడు కాదు. కల్పిస్తానికి కల్పిస్తున్నాడు కదా అని మీరు తేలికగా భావం చేయరు. అది పరబ్రహ్మ స్వరూపోహం జయ జయ రామ. అటువంటి పరబ్రహ్మ స్వరూపం నేను, నేను కాదురా తత్వమసి, నువ్వు కూడా అయి ఉన్నావు. నేనని నోటితో మాట్లాడుకునేది కాదు, అనుభవైక వేద్యమైనటువంటిది, అటువంటి అనుభవం నీకు కూడా ఇస్తున్నాను రా, నువ్వు కూడా అదే అయి ఉన్నావు అని మనకి చూపించి అనుభవింపచేసేటువంటి సమర్థుడైనటువంటి గురుదేవుడు. ఆశ్రయించినప్పుడు అటువంటి సమర్థమైనటువంటి పాదాన్ని మన జీవితం వచ్చింది మూడు రోజులు మూడు సార్లు తినడానికి, ఆరు సార్లు వెళ్లడానికి కాదు, ప్రపంచ విషయాదుల్లో అది ఇది లోకాభిరామాయణం చెప్పుకోవడానికి కాదు. ఎప్పుడు మనకి సమయం వస్తుందో ఎప్పుడు స్టేషన్ దిగాల్సి వస్తుందో, ఇగో ఇందులోంచి బొమ్మ, ఇందులోంచి ఈ చైతన్యం తప్పుకోగాని ఇది ఎనికి పనికి రాకుండా కింద ఎప్పుడు పడుకో పెడతారో ఆ స్థితి రాకముందే మనం ఇందులో ఉన్నప్పుడే, నేను తాను తానుగా ప్రకాశిస్తూ ఉన్నప్పుడే, చనువుతో ఉన్నప్పుడే ఆత్మానుభూతి అనేటువంటి దాన్ని, దీన్ని జ్వరం అనుభవించినట్టు అనుభవించాలి. అది నిజమైనటువంటి రియల్ ట్రూత్, నిజమైన నగ్న సత్యం. అది అటువంటి సత్యాన్ని మనం అనుభవింపచేయడానికి మహాత్ములు మనకి అవకాశాన్ని ఇస్తున్నారు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో ఉన్నాం మనం. ఇటువంటి మానవ జన్మలో ఉంటూ మానవుడికి జీవితం చాలతలేదట. పూర్వము భగవంతుడు నారాయణమూర్తి సృష్టి చేసినటువంటి వాడు ఏం చేశాడట, సృష్టి చేసినటువంటి వాడు 40 ఏళ్ళు పెట్టాడటండి మానవుడికి. మానవుడికి 40 ఏళ్ళు పెట్టట, పెడితే పాపం మానవుడికి 40 ఏళ్ళు చాలుతుంది. మనం చాలతాయండి 40 ఏళ్ళు చాలతాయా, చాలతాయా 40 ఏళ్ళు చాలతాయండి? అమ్మో ఎన్ని తెలుసుకోవాలి, ఎన్ను ఎంత ఉంది. భగవంతుని ఆఖరి పెట్టి ఎక్కడో ఆ పోయేముందు తెలుసుకోవచ్చు కదా. చిన్నప్పటి నుంచినా ఎంతమంది అనుకోరు, అందుకని భగవంతుడు ఇచ్చింది 40 ఏళ్ళటండి మానవుడికి. ముందుగా ఇస్తే మానవుడు ఆ భగవంతుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడట. ఏమని, తనకు ఆయుష్ పెంచాలి అని ప్రార్థిద్దామని నారాయణమూర్తి గురించి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. తపస్సు చేస్తూ ఉంటే స్వామివారు పిలవాలి కానీ పలకుండా ఉంటాడా, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట కదా, ఆ పలుకులో గో కులుకుతాడట. పలుకులో చాలా కులుకుతాడండో అబ్బో, ఎవడండి ఆ పలికేవాడు, గుండె కొట్టుకు చెప్పుకుంటే మన అనిపించుకునేవాడు, దేవుడు ఒక్కడేనండి. తాతి మా బొమ్మలన్నీ మారిపోతూ ఉంటాయి. నా అని చెప్పుకోవడానికి భగవంతుడు ఒక్కడేనండి ఉన్నది మనకి. ఎవరు ఎవరి వెంట రారు, దయాదాక్షిణ్యాలు లేవు, ఎవరు అవసరం వారు తీర్చుకోవడానికే ప్రపంచం ఉన్నది. అందుకని అక్కడ పాపం దేవుణ్ణి ప్రార్థించట. ప్రార్థించేసరికి నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యట. వత్స, ఏమి నీ కోరిక అన్నట్టు. వెంటనే మానవుడు అన్నట్ట, ప్రభు ఇంత అందమైన సుందరమైనటువంటి ఇంతటి జీవితాన్ని ఇచ్చి మరీ 40 ఏళ్ళు పెట్టడం అంత బాగోలేదు ప్రభు అన్నట్ట. అంటే నారాయణమూర్తి అన్నట్ట, అలాగా అయితే నీకు 40 ఏళ్ళు చాలదా, కానీ నేనంటూ శాసించింది అందరికీ 40 ఏళ్ళే, కానీ ఏంటో నువ్వు తపస్సు చేసినట్టే ఇంకొక 3 అక్కడ తపస్సు చేస్తున్నాయి, అవి కూడా వాటికి కూడా 40 ఏళ్ళే ఇవ్వడం జరిగింది. ఒకవేళ నువ్వు వాళ్ళని ప్రార్థిస్తే వాళ్ళేమైనా కనుక వాళ్ళ జీవితంలో నీకు ఇచ్చినట్లయితే నువ్వు తీసుకోవచ్చు అన్నట్టు. ఒక వరం అయింది. ఏమైంది, కొంచెం నారాయణమూర్తి దగ్గర నుంచి రాలేదు కానీ ఏమన్నారు, ఇంకో 3 అక్కడ తపస్సు చేస్తున్నాయి, ఒకటి గాడిద, 2వది కుక్క, 3వది గొడ్లగూబ, ఇంకా 3 తపస్సు చేస్తున్నాయి దేవుడి కోసం. వెంటనే వెళ్ళాట నారాయణమూర్తి, వెళ్ళి ఏమయ్యా ఏమి నీ కోరిక అన్నట్ట. గాడిద గారి అంటే గాడిద అంటే మహాప్రభో, ఈ గాడిద మూతలంతూ మోస్తూ ఈ ఉతికిన బట్టలు విట్టిన బట్టలు మోసుకుంటూ ఈ బరువులన్నీ మోస్తూ నాకెందుకయ్యా 40 ఏళ్ళు ఇచ్చావు, 40 ఏళ్ళు ఈ మూతలన్నీ మోస్తూ నేనున్నానా, దయ చూపించు నాయన, నువ్వు కాకపోతే నా మీద దయ చూపించేటువంటి వాడు ఎవడే ఉన్నా, ఏమిటి ఇంతకీ ఏమిటి నీ కోరిక, మహాప్రభో ఇలాంటి మూటలు వస్తున్న నాకు 40 ఏళ్ళు అవసరం లేదు మహాప్రభో, నాకు 20 ఏళ్ళు చాలు అన్నాడు. అంటే వెంటనే మానవుడు అన్నట్ట, ప్రభు ఆ గాడిద గారు 20 ఏళ్ళు ఇస్తానంటున్నారు కదా, అవి నాకు ఇచ్చేయన్నాయి సభాస్తు అన్నట్ట. ఎవరికి, మానవుడి గారికి గాడిద గారు 20 ఏళ్ళు వచ్చాయి. ఏది ప్లస్, 40 ప్లస్ 20 ఎంతైంది, 60 అండి కదా. అయిన తర్వాత వెంటనే పక్కనే కుక్కగారు తపస్సు చేస్తున్నట్ట, వెంటనే వెళ్ళి ఏమన్నారు, ఏం వ్రతం అండి అది, మరి కుక్కనకండి, ఆ సునకం కూడా మరి కాదు ఇంకోటి ఉన్నది కాళభైరవా, ఏమి నీ కోరిక అన్నట్టు నారాయణమూర్తి. మహాప్రభో ఎందుకయ్యా నేను ఆడ వేసింది వేళ వేసింది తింటూ ఆ గుమ్మాల దగ్గర కాపలా కాసుకుంటూ నాకెందుకయ్యా 40 ఏళ్ళు ఇచ్చావు అన్నట్టు. అయితే ఏం చేయమంటావు? మహాప్రభో నాకు 20 ఏళ్ళు చాలు మహాప్రభో అన్నట్టు. వెంటనే మానవుడు, ప్రభు కుక్కగారు 20 ఏళ్ళు కూడా ఉన్నాయి, నాకు 30 ఏళ్ళే కలిసే అన్నాడు. మనం ఎప్పుడు ఇలా ఇలా అనుకుంటూ ఉంటాం అంతే. చూడండి, కావాలంటే సుఖం వచ్చిన ఆగలేము, దుఃఖం వచ్చిన ఆగలేము. సుఖం వస్తే ఏంటో గుమ్మాలు పట్టినంత లావైపోతాం, దుఃఖం వచ్చిందంటే పాపం సముద్రం చాలదు. వెంటనే తదాస్తున్నట్ట 60+20 ఎంత అయింది? 80 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు కదండి మానవుడు గారికి, ప్లస్ అయ్యాయి కదా. అప్పుడు గుడ్లగూబు గారు ఉన్నట్ట మళ్ళా అక్కడికి వెళ్ళి, ఏమమ్మా నీకేమి కావాలి అన్నట్ట. మహాప్రభో పగలు కనిపిస్తే రాత్రులు కనిపిస్తుంది, రాత్రులు కనిపిస్తే పగలు కనిపిస్తుంది, ఇవి ఈ అంధత్వంతో నేనెంతకాలం బ్రతికేది, 40 ఏళ్ళు నాకెందుకు అన్నట్ట. అయితే ఏం చేయమంటావు? 20 ఏళ్ళు చాలు ప్రభు. వెంటనే మానవుడు రెడీ, మహాప్రభో నాకు ఆ 20 ఏళ్ళు కూడా నాకు ఇచ్చే అన్నట్ట. వెంటనే వెరసి, శతమానం భవతి సతాయ పురుషస్తవేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. 100 ఏళ్ళు పూసుకున్నాడు, మీదేసుకున్నాడు, 100 ఏళ్ళు బతుకుతాడు అని. 100 ఏళ్ళు మీదేసుకున్నాడండి, మరి మీదేసుకుని ఎక్కడికి పోతాయి? ఆధ్యాత్మిక దృష్టితో లేకపోతే ఏమండి, పెద్దవాళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత మానవుడికి ఎట్లా ఉందండి పరిణామం? మార్పు ఎట్లా ఉన్నదండి? 40 ఏళ్ల లోపు వాళ్ళలాగా ఉందా? 40 ఏళ్ళు దాటాయో లేవో ఏమండి? మనవళ్ళ కోసం, మనవరాళ్ల కోసం ఏం చేస్తున్నాడు? వాళ్ళని వీపు మీద ఎత్తుకోను, తీసుకెళ్ళను. అమ్మగారు ఉద్యోగానికి వెళ్తారు, అయ్యగారు ఉద్యోగానికి వెళ్తారు. వెళ్లేసరికి పిల్లల్ని ఎత్తుకుని అట్నుంచి ఇటు తిప్పి, ఇట్నుంచి అటు తిప్పి, లేకపోతే ఇంత లోపల కోడలు గారు ఇది తీసుకెళ్లి అక్కడ ఇచ్చిరా అంటే ఇచ్చొచ్చి ఏంటండి మోసేది? గారిది గారు మోత. మరి గారిది గారు 20 ఏళ్ళు వేసుకున్నాం కదా, గారిది గారు మోతంతా మోయాల్సి వస్తుంది. ఆ నెక్స్ట్ కుక్కగారులాగా ఏమవుతోంది? గుమ్మం దగ్గర ఉండి, ఉన్నావా ఇక్కడే ఉండు, ఎవరొస్తారో పోతారో చూస్తూ ఉండు అని గుమ్మం దగ్గర ఉండమంటే ఉండి, కాస్త మిగిలితే పెడితే తిని, పెట్టకపోతే నాట్లో నోట్లో నీళ్లు ఊరుతుంటే కాస్త మంచిలు తాగి ఏమండి కదా. నాలుగు లేదిస్తే ఏమొస్తుంది? సోకారుతో ఉంటుంది కదా, నోరు ఊరడం అదే. వాసన వస్తుంటే నోరు ఊరుతా ఉంటే ఏమండి, 80 ఏళ్లకు వచ్చేసరికి అంతే కదా. ఇక చివరి 20 ఏళ్ళు కళ్ళు కనిపించక వాటిని ఆశ్రయించి, పైగా కుక్కప్పుడు ఈ వీటిలప్పుడు ఇట్లా చీ చా చూ వాళ్ళు అన్నీ పడి సతాయుష్మాన్ భవ పూర్తి చేస్తున్నాం, 100 ఏళ్ళు పూర్తి చేస్తున్నామని. ఎవరికి ఈ దుస్థితి? ప్రపంచ దృష్టితో ఉన్నటువంటి వాళ్ళకి, అయ్యో పాపం అని ప్రపంచాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి. మన అవసరం ఎప్పుడండి తీరేది? చచ్చేంత వరకు చేయించుకుంటూనే ఉంటారు. చచ్చిపోయినతో చేయించుకునేదండి ఇంకా. అందుకని అలా కాకుండా మనకున్నటువంటి జీవితాన్ని పరమార్థం వైపుకు తిప్పితే ఏమవుతున్నది? పరమార్థ దృష్టి అలవడిన నాడు ఏమవుతోంది? చక్కగా మహాత్ములు చెప్పేటువంటి దాన్ని శ్రవణం చేయడానికి ఉపయోగపడుతున్నాం. అటువంటి ప్రకృతిగతమైనటువంటి దృష్టితో ఉండి వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు లోకాభిరామాయణానికి లోనయ్యి ఉన్నటువంటి ఆ తల్లి ఏదో ఒకనాడు పురాణం చెప్పేటువంటి భాగవతత్వం అతను వచ్చాడు, గుడికి వెళ్తానమ్మా అంటే ఏమంటుంది? ఇంట్లో పడుండు, ఏ ఈరోజు కావాల్సి వచ్చిందా నీకు పురాణం అని ఎంతమంది మాటలు పట్టలేదండి. లోకాభిరామాయణంతో ఉన్నటువంటి దృష్టికి అలవాడే దుస్థితి. మరి పరమాత్మ దృష్టిని అలవరుచుకుని, ముందరే ఏర్పరుచుకుని, అన్నిటినీ ఎలాగైతే తీర్చిదిద్దుకుంటున్నామో ఈ మార్గాన్ని కూడా మనం అవలంబిస్తే ఏమవుతోంది? భగవంతుని మార్గంలో వెళ్లి సుగమమైనటువంటి, నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి తృప్తిని మనం పొందగలం. జ్ఞానం మనకి భిన్నం కాదు, జ్ఞానం మనకి భిన్నం కాదు, నువ్వు పరమాత్మ స్వరూపమే ఉన్నావు. కాస్త మనసుకున్నటువంటి ఆ అడ్డును తొలగించుకుంటే, ఆ మనసు బుద్ధిలో చేరితే, బుద్ధి వెనక ఉన్నటువంటి ఆత్మవస్తువుని సాదాత్మ్యత చెందితే అక్కడేమవుతోంది? తాను తానే ప్రకాశిస్తున్నాడు, తాను తానుగానే ప్రకాశిస్తున్నాడు, తానయ్యే ప్రకాశిస్తున్నాడు. అదే చిదానంద రూప శివోహం శివోహం. అకారం ఉకారం మకారం తృతీయం సదానాద బిందు కళాతీత పూర్ణం హరి బ్రహ్మ రుద్రం పర బ్రహ్మ రూపం చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహచ్చిదానంద రూప శివోహం. అకారం ఉకారం మకారం తృతీయం అకార ఉకార మకారములకి దాటినటువంటిది ఏది? తృతీయం సదానాద బిందు కళ అతీత పూర్ణమైనటువంటి నాదాలు వినిపిస్తాయి. ఓం అనేటువంటి ప్రణవం ఏమున్నాయి, ఆ ఉమా అనేటువంటివి మూడు ఉన్నాయి. అటువంటి అకార ఉకార మకారములతో కూడినటువంటి ప్రణవోపాసనలు ఎవరైతే మనం దీర్ఘంగా ఉండి హాయిగా ధ్యాన స్థితిలో అనుష్ఠాన వేదాంతమై ఉండాలి. అనుష్ఠానానికి తెల్లవారుజామున కొంత స్థితి సాధన స్థితి కలిగి ఉంటాడు. సాధన స్థితి అయిన తర్వాత తెల్లవారిన తర్వాత ఏ పని చేస్తున్నా అది భగవన్మయముగా గుర్తిస్తాడు, భగవన్మయముగా గుర్తిస్తాడు, భగవంతుని సేవగా గుర్తిస్తాడు. భగవంతుని సేవగా గుర్తించి నువ్వు ఏ కదలికలో ఉన్నా ఆ ప్రతి కదలికలో కదలకుండా ఉండేటువంటి సుస్థిరమైనటువంటి ఆ అనుభూతిని తాను అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితి ఉన్నది తృతీయం సదా ఎల్లప్పుడూ నాదబిందు కళ అతీత పూర్ణమైనటువంటిది. నాదబిందు కళలకు అతీతమైనటువంటిది అటువంటి హరి బ్రహ్మ రుద్రం, హరి బ్రహ్మ రుద్రులు అనేటువంటి ఈ మూడు కూడా హరి బ్రహ్మ రుద్రం పరబ్రహ్మ రూపం గురు పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మ రూపాన్ని ఏం చేయాలి? చిదానంద రూప శివోహం శివోహం. అటువంటి పరబ్రహ్మ స్వరూపం తానై ఉన్నాను అనేటువంటి విషయాన్ని గురుదేవుడు ఇక్కడ ఉపనిషద్ వాక్యంగా మనకేం గుర్తింపజేస్తున్నారు? పరబ్రహ్మ స్వరూపోహం, పరమాత్మ స్వరూపోహం, కేవలం చిదానందమస్మ్యహం, సర్వహీన స్వరూపోహం, అహం త్యక్త్వా అహమస్మ్యహం. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అంటే ఏమనాలి? నేనే. మనం అదే మాట్లాడతాం. ఎవరక్కడ అంటే ఏమంటాం? నేనేనండి అంటాం. నేనంటే ఎవరు అనేవారు గురుదేవులు. నేనంటే ఎవరు అంటే ఒక్కళ్ళు ఇంత బోధ చెప్పినా అక్కడికి నేనేనా? అబ్బే నేను ఫలానా అండి, నేను బాబు చంద్రనండి, నేను బాబు నాగేశ్వరరావునండి, నేను బాబు వెంకటస్వామినండి. ఇది అలవాటైపోయిన పేరుంది చూశారు అక్కడ. పాపం ప్రతి కదలికలో ఆ స్వరూపాన్ని పొంది మన వాక్కు కూడా వస్తుందేమోనని పాపం ఆవేదన పడుతుండేవారు, ఆవేదన పడుతుండేవారు. మనకి బాహ్యమైనటువంటి అలవాట్లకి అలవాటు పడిపోయి అంతరాంతరాలలో ఉన్నటువంటి నిజమైనటువంటి అనుభూతిని పొందాలంటే సాధన కావాలి, తగిన సాధన కావాలి. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఒక రూపంతో కూడినటువంటి ఒక బాక్స్కి దాంట్లో పాలు పోస్తే పాలు, నీళ్లు పోస్తే నీళ్లు, నువ్వు కదపకుండా ఉంచితే ఆ రూపంతో బయటకు వస్తోంది. కదపకుండా ఉంచితే పాలు తోడు పెడితే ఆ పాలల్లో కాస్త మజ్జిగ చుక్క వేస్తే, కదపకుండా ఒక తోట పెడితే నువ్వు వేసిన చుక్క రూపాన్ని పాలన్నీ పొందుతున్నాయే పెరుగుగా. మనం కూడా మహాత్ములు చెప్పినటువంటి బోధని నఖశిఖ పర్యంతము కూడా మననం చేసుకుంటూ ఈ నఖశిఖ పర్యంతమే విశ్వవ్యాప్తమై ఉన్నది. ఇది లేకపోతే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? పోయిన వాడికి జగత్తంతా ఏమైపోయింది? పోయిన వాడు అనుభవించడానికి ఎలా ఉంటే అనుభవించాడు, ఎలా ఉంటే ఆ మాటలన్నీ బయటకు వచ్చాయి? మా తాతగారు మా నాయనమ్మ అంటూ ఉండేది ఏమని? శివోహం శివోహమని. ఎంతవరకు విన్నాను మా నాయనమ్మ మాట? ఆ దేహంలో తాను రూపం ధరించి ఉన్నంతసేపే విన్నాను. మరి ఇప్పుడే వింటున్నాను? వారు అన్న మాటని నేను అనుభవిస్తున్నా, వారు అన్న మాటని అనుభవిస్తున్నా. ఎంతవరకు అనుభవిస్తావు? ఈ మాట కూడా ఎంతవరకు ఉంటుంది? దేహమున్నంత పర్యంతం. దేహం పోయిన తర్వాత ఏకమే, అక్కడ తేడా ఏం లేదు. పంచమహాభూతాలు పంచభూతాల్లో ఏటికవి కలిసిపోతూ ఉంటాయి. ఆకాశము జలము అగ్ని వాయువు జలము పృథ్వీ అనేటువంటివి ఈ ఐదు కూడా ఐదు ఐదులో లయించిపోతే ఏమవుతోంది? తాను తానుగానే మిగిలిపోతున్నారు. ఈ పంచమహాభూతాత్మకమైనటువంటి దేహాన్ని ఇక్కడ పడుకోబెట్టి పోయాడు పోయాడని మాట్లాడుకుంటున్నామే, పోయిన దేవుడు ఉన్న దేవుడు. మనం పిలిచినటువంటి తాత ఇక్కడ పడుకుని ఉన్నాడే, మరి పోయాడని ఏడుస్తున్నామే, ఆ పోయింది ఏమిటి, ఇందులో ఉన్నది ఏమిటి? తాతయ్య ఇందులో లేడు, పోయాడండి. మరి ఉన్నవాడెవడు? ఉన్నవాడా? ఏది అప్పు తెచ్చుకున్నా తాతయ్య? కాదే, నేను చూసింది ఈ తాతయ్యనేగా చూశాను. మరి ఎక్కడ పోయాడు ఆ తాతయ్య? ఆ తాతయ్య అని ఇంకో తాతయ్య ఉన్నాడా, రెండో తాతయ్య ఉన్నాడా? లేదు, ఇదే తాతయ్య పోయాడు. కానీ ఇక్కడ ఉన్నదేంటి? డెడ్ బాడీ, చచ్చిన దేహం. పోయిన తర్వాత ఏది కనిపించి మనం ఎన్నాళ్ళు చూశామే ఆ కనిపించేటువంటి దేహాన్ని కొడుకో పెట్టుకుని మనం పోయాడు అంటున్నామే. పోయినది అది నిత్యము. ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలా? అనంత వాయువుల్లో కలిసిపోయింది. అందుకనే మనం ఏం చేస్తాం? నారాయణ సేవ చేస్తాం. ఏం చేస్తామండి? వాడు బ్రతుకున్న నాళ్ళు కాస్త జిలేబీ తెచ్చిపెట్టు, కాస్త బజారుకి వెళ్తున్నట్టున్నావు, కాస్త ఐస్ క్రీమ్ తినాలని తెచ్చిపెట్టు, ఇంకా నీ జీవా చాపల్యం చావలా అన్నవాళ్ళం. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, వెళ్ళిపోగానే వేడి వేడి గాళ్ళు, బూర్లు, పులిహోరలు ఇవన్నీ చేసి మా తాతయ్యకి అది ఇష్టం ఇది ఇష్టమని మనందరికీ పంచిపెడతారు. ఎందుకని? ఇందరిలో ఉన్న తాతయ్యని తృప్తిపరచాలని. ఇప్పుడు ఎక్కడున్నాడండి ఆ పోయిన తాతయ్య? ఇప్పుడు ఎందులో ఉండబట్టి ఈ తృప్తిని మనం పొందగలుగుతున్నా? కాకి వేస్తాం, ఏది కనిపిస్తే దాన్ని దానికి ఆకలి లేకుండా చేస్తాం. చేస్తే అక్కడికి ఆ 10 రోజుల్లో ఆ 12 రోజుల్లో ఎవరు కనిపిస్తే వాళ్ళకి సంతృప్తి పరచాలని చూస్తాం. ఎందుకని? మా తాత ఈ రూపంలో వచ్చాడేమో, బ్రతికుండగా ఈ రూపంలో మనం ఏం ఉపయోగం? వెళ్ళిపోయిన తర్వాత ఏ రూపం వస్తే ఆ రూపంతో ఆఖరికి ముందుగా వెళ్ళిపెట్టేది కాకి. దేహంతో ఉందన్నాళ్ళు గమనించో, ఆ కాకి రూపాన్ని మా తాతయ్య ఆ కాకిలో ఉన్నాడని తీసుకెళ్లి కాకి చేస్తాడు. చూడండి, ఇప్పుడు ఎక్కడ లేడు, ఎక్కడ తాను ఉన్నది. మనం చేసే ప్రక్రియ అంతా కూడా అనంతంగా ఉన్నటువంటిదే అనేటువంటి విషయాన్ని గుర్తింపజేయడం కోసం మహాత్ములు ప్రతి క్రియలో కూడా మనకి ఎప్పటికప్పుడు గుర్తింపజేస్తున్నారు. ఏమొచ్చినా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టినా తెచ్చుకుని ఇంట్లో ఒక్కటే తింటే ప్రసాదం కాదు అని తేల్చారు మహాత్ములు. నువ్వు దేవుడి దగ్గర పెట్టినటువంటి ప్రసాదం 10 మంది పంచుకు తింటే ప్రసాదమైనది, నువ్వు దాచుకు తింటే ప్రసాదం అవ్వాలి. నీకది ఆ పెట్టినటువంటిది మళ్ళా నీ ఇష్టమయ్యి నేను పెట్టుకున్నాను ఫ్రిజ్లో దాచుకు తిన్నానన్నా కూడా నీకది భగవంతుడు మెచ్చుడు. ఎప్పుడు మెచ్చుతాడు? 10 మంది పంచుకు తింటే మెచ్చుతాడు. అందుకని తీర్థం ఒక చుక్క చాలు మనం తరించడానికి. ఆ చుక్కని ఒక సీసాలో తీసుకెళ్లి 10 మందికి ఇచ్చి అడుగు ఇంత చుక్కుంటే మరి కొన్ని నీళ్లు కలిపితే ఇప్పుడు గంగ తెచ్చుకున్నటువంటి గంగని అందరికీ పంచాలంటే మనం ఏమైనా ట్యాంక్ వేసుకొస్తున్నామా? అంటే ఆలోచించేసి ట్యాంక్ వేసుకొస్తున్నావా? లారీ ట్యాంకులు ఏమైనా పెట్టుకున్నావా? అక్కడి నుంచి ఎక్కడి నుంచి? మానస సరోవర్ నుంచి. ఏం చేస్తాం? వస్తూ తేలిగ్గా ఉన్నటువంటి గంగ తీర్థాన్ని మరికొన్ని తీసుకొచ్చి దాంట్లో మానస సరోవర తీర్థాన్ని కలిపి అన్ని తీర్థాలు. మానస సరోవరం తీర్థం కూడా ఉందండి ఇందులో, అంట కూడా ఉందండి. అంటే అబ్బో, మన మానస సరోవరం వెళ్ళకపోయినా కూడా మానస సరోవర తీర్థం కూడా మన దాకా వచ్చిందని అండి. కృష్ణ అందులోదే, గోదావరి అందులోదే, తుంగభద్ర అందులోదే, గంగా అందులోదే, నర్మదా అందులోదే, కావేరి అందులోదే, ఏది కాకుండా పోయింది? ఆఖరికి వెళ్ళి ఏమండి ఆకాశ గంగ. మీరందరూ దాచుకుంటే అందరికీ లభ్యం అవుతుంది. ఏమిటండి అది? వాన నీరండి, ఆకాశ గంగ కాదు. వాన నీరు ఆకాశం నుంచేగా వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ వాన నీటిని శుభ్రం చేసి దాన్ని ట్యాంకులో పట్టుకున్నామండి. కాస్త దానికి ఉన్నటువంటి దోషం పోవడానికి కాస్త పట్టికీలో కలిపామండి. ఆ నీరు చక్కగా ఏమైంది? క్లీన్ అయిందండి. ఆ నీటిని ఏమంటామండి? ఆకాశ గంగ అంటాం. కాదన్నాడు ఎవరైనా? ఆ ఆకాశ గంగకు ఉన్నటువంటి ఔషధులు అవి మన పంపులో వచ్చేటువంటి నీటిలో ఉందంటే ఏమండి అనుమానించాల్సిందే. ఏమంటారు? లేదు. ఎందుకని? కొన్నాళ్ళు ఒక ట్యాంకులో నీరు అది నిలవ ఉండి అది మున్సిపల్ ట్యాంక్, ఆ ట్యాంకులోంచి నీళ్లు మన పంపుల ద్వారా వస్తుంటే మనం బిందెలతో పట్టుకుంటున్నాం. మరి ఆకాశ గంగని డైరెక్ట్ గా మనం ఒక మన పైనంత కడుక్కుని ఆ పైన నుంచి పడినటువంటి తీర్థాన్ని మనం పూర్వం అంతా సేకరించుకుని బిందెలు దాచుకుని తాగామా, స్నానం చేశామా, ఎంత భద్రపరుచుకున్నాం? ఇప్పుడంటే ఒలివాచిపోయింది కానీ అందరికీ ఆకాశ గంగ అంత గొప్పది. అది మనందరికీ ఉపయోగపడేటువంటి, మనందరం భద్రం చేసుకోవచ్చు. కాకుండా పోయిందా? అందుకని అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అనంతమైనటువంటి దానిలో మనందరం ఏమిటంటే అనుభవించడానికి నీ హృదయ పవిత్రత ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత తీవ్రమైనటువంటి సాధన ఉంటుందో, ఎంత తీవ్రమైనటువంటి విశ్వాసం ఉంటుందో, అంత తీవ్రమైనటువంటి ఆవేదంతో ఉన్నటువంటి మానవుణ్ణి తరింపజేయడానికి మహత్తుల రూపంలో గురువులు అవతరిస్తున్నారు. వారికి అటువంటి అనుభవాన్ని ప్రసాదిస్తున్నారు. కాబట్టి దాన్ని అందుకునే పాత్రత మనం కలిగి ఉండాలి. పవిత్రమైనటువంటి హృదయమే పాత్ర. ఎందుకంటే పులిపాలు పట్టడానికి బంగారు పాత్రలే కావాలి, కానీ పులిపాలు పట్టాలంటే బంగారు పాత్రలే కావాలి, కానీ మామూలు పాత్రలు పడితే చిల్లు పడిపోతుంది. అలాగే మహాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా, పూర్తిగా ఆస్వాదించడానికి మనసు కూడా అంతఃకరణ అనేటువంటిది పవిత్రత చేసుకోవాలి. అందుకే మహాత్ములకి ఒక్కసారి మనసార నమస్కారం పెట్టుకుంటే ఆశీర్వాదం ఇస్తారేమని నిర్మల అంతఃకరణ సిద్ధిరస్తు అంటారు. నిర్మల అంతఃకరణ సిద్ధిరస్తు అంటారు. మనం ఏం చేస్తాము? చిత్త విప్పుతాం. మా అమ్మాయికి పెళ్లి, మా అబ్బాయికి ఉద్యోగం, నా బ్యాంక్ బ్యాలెన్స్లు బాగా నిలవాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకోకూడదు, చిత్త ఇప్పుతో మనం. చిత్త ఇప్పితే అక్కడ ఏమైపోతుంది? ఆంజనేయ స్వామి వారికి ఆ ఇంద్రజిత్ ఏం చేశాడు? ఏదో వెళ్లి 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 ఎప్పుడో ఒకసారి తపస్సు చేసి బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాడు ఆయన. ఎవరు? ఇంద్రజిత్ గారు. మీకు సుందరాఖండలో వస్తుంది. ఇంద్రజిత్ గారు ఆ బ్రహ్మాస్త్రం తెచ్చుకుని ఏం చేశాడు? ఆంజనేయ స్వామి వారి చేతిలో అందరూ బలాలు అయిపోతున్నారు. వెళ్లిన వాడే కానీ తిరిగి వచ్చిన వాడు కనిపించడంలే. అక్షయ కుమారుడు వగైరా వగైరా అందరూ అసలు వాసిపోయారంటే ప్రాణాలు కోల్పోయారు. కోల్పోతే అప్పుడు బాగా ఇష్టమైనటువంటి ఇంద్రజిత్ అంటే మేఘనాథుణ్ణి పాపం రావణాసురుడు పంపిస్తాడు. రావణాసురుడు భార్య మండోదరికి కూడా చాలా ఇష్టం. ఎవరికి? ఆ మేఘనాథుడు అంటే ఇంద్రజిత్ అంటే. పంపించేసరికి అంత చాతుర్యుడు కూడా యుద్ధంలో ఆ చతురత చేత పైన కొంతసేపు యుద్ధం చేశాడు, కింద కొంతసేపు యుద్ధం చేశాడు, నాలుగు రూపాయలు ధరించి కొంతసేపు యుద్ధం చేశాడు, అనేక రూపాయలు ధరించి కొంతసేపు యుద్ధం చేశాడు. లాభం లేకపోయింది. ఎందుకని? సూక్ష్మరూపధరి సిహరి కావా, వికట రూపధరి లంకజ రావా, భీమరూపధరి అసుర సమారే, రామచంద్రకే కాజ సవారే. హనుమాన్ చాలీసా చదువుకో. హనుమంతుడు సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు. సూక్ష్మ రూపమే కాదు, సూక్ష్మ బుద్ధి కూడా కలిగినటువంటి వాడు. ఎందుకని? కేవలం సూక్ష్మ రూపోహం. అటువంటి రామతత్వాన్ని పూర్తిగా అనుభవించినటువంటి వాడు అండి మన ఆంజనేయ స్వామి వారు. ఇప్పుడు మన హీరో ఎవరిక్కడ? మనం ఎవరి పార్టీ అండి? రావణాసుడు పార్టీయా? గొల్లు అండ్రే, మీకు రావణాసుడు పార్టీ అంటే ఇష్టమా? మరి ఎవరి పార్టీ? రాముడు వారంత గొప్పక్కర్లేదులే, ఆంజనేయ స్వామి వారి పార్టీ కదా. ఆంజనేయ స్వామి గారి పార్టీ. అయితే అక్కడేమైంది పాప ఇంద్రజిత్ గారికి? అన్ని మాయ జాలాలు అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది వారికి, ఇంద్రజిత్కి, సంపాదించే ఒకనొకటి సంపాదించాడు పాప. వెంటనే ఏం చేశాడు? బ్రహ్మగారిని తలుచుకుని అస్త్రాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టేసరికి ఈయన కూడా ఒకసారి బ్రహ్మగారికి కొంచెం ఒక అవకాశం ఇచ్చాట. ఎవరు? బ్రహ్మగారి అస్త్రం కాబట్టి ఆంజనేయ స్వామి వారు. ఎందుకంటే మన్నించాలి, బ్రహ్మ సృష్టికర్త కదా. ఎందుకంటే రామ పరబ్రహ్మ నుంచి మరి వచ్చిన సృష్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా. అందుకని బ్రహ్మాస్త్రం వచ్చేసరికి కాస్త గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలన్నట్టుగా అలా శిరోధార్యంగా ఇలా శిరస్సు వంచాట. వంచేసరికి బ్రహ్మాస్త్రం కాస్త బంధించింది. ఎవరిని? ఆంజనేయ స్వామి వారిని. బంధించేసరికి వెంటనే చుట్టూ ఉన్నటువంటి అసుర సంపద ఏమనుకుంది? భలే భలే, ఎంతమంది తట్టిపోయారు, ఇప్పుడు పట్టుబడ్డాడు అనుకుని ఏం చేశారు? సూక్ష్మము లేదు, బుద్ధి లేదు వీళ్ళకి. ఎవరికి? అసురులందరికీ. రావణాసుర సంపదకి ఏముంది? సూక్ష్మము లేదు, బుద్ధి లేదు. అందుకని వెంటనే ఏం చేశారు? గబగబాసేసరండి, పట్టుబడ్డాడు. ఎందుకు పట్టుబడ్డాడు అన్నటువంటి విషయాన్ని గుర్తించలా గబగబా వచ్చి తాళ్ళు తీసుకొచ్చి గబగబా కట్టేశారు. తాళబెట్టి కట్టేసరికి ఏమైపోయింది? అక్కడ బ్రహ్మాస్త్రం విడిపోయింది. బ్రహ్మాస్త్రము విడిపోయింది. విడిపోగానే కానీ ఆంజనేయ స్వామి వారు విడిపించుకున్నారు. ఏమీ లేదు, కట్టింది ఏం లేదు. అక్కడ కట్టినట్టుగా కట్టింది, వీడు తాళ్ళు కట్టేసరికి ఉన్నది కూడా పోయింది. పోయేసరికి వెంటనే అనుకున్నట, అన్ని చూసేశాను, ఇక చూడాల్సింది రావణాసురుడే కదా. ఇలా ఈ తాళ కనుక బంధింపబడినట్టుగా ఉంటే ఓహో రావణాసురుడు సన్నిధికి తీసుకెళ్తారన్నమాట, అక్కడ తెలుసుకుందాం అనుకున్నాడు. తన అనుకుని కావాలని రావణాసురుడి సన్నిధికి వెళ్లాడే తప్ప ఇంత చేసిన వాడు వెళ్ళిపోవాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రాముని సన్నిధికి వెళ్ళిపోవచ్చు. అమ్మ అనుజ్ఞ అయిపోయి వెళ్ళమని కూడా. కానీ ఏమనుకున్నాడు, ఇంత చేసిన తర్వాత రావణాసురుడి బలమేంటో అసలు రావణాసురుడేంటో ఒక్కసారి చూసిపోతే పోతుంది, మా అమ్మని పట్టుంచుతాడా. ఎలాగైతే అక్కడ బ్రహ్మాస్త్రం వీడిపోయిందో అలాగే నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి, నువ్వు పరమాత్మ స్వరూపుడివి అని ఇంత దివ్యమైనటువంటి అభయాన్ని జ్ఞానమూర్తులైనటువంటి జ్ఞానస్వరూపులైనటువంటి మహాత్ములు మనకిస్తే మనం చిన్న చిన్న కోరికలు పెట్టుకుని ఎంతసేపు లోకాభిరామణం లోకేశులు లోకస్తులైనటువంటి విషయాదుల్లో పడి ఉంటే ఏమవుతుంది ఆ బ్రహ్మాస్త్రం, ఏమవుతుంది పరబ్రహ్మాస్త్రం, ఏమవుతుంది నీ చిన్న చిన్న కోరికలతో అది వచ్చిన చోటే ఉండిపోతుంది, వచ్చిన చోటే ఉండిపోతుంది. ఇప్పుడు పోగొట్టుకునేది ఎవరు? తన మృత్యువుని తాను తెచ్చుకున్నాడు. అదే ఆంజనేయ స్వామి వారికి శరణ పొంది రామరామ అన్నారు అనుకోండి, రామరామ అంటే ఆంజనేయ స్వామి ఏమైపోతాడు అక్కడ? ఆయన కూడా రామరామ అంటూ ఉంటాడు. ఇంక ఏ రాక్షసుని చంపడానికి లేదు అక్కడ, కానీ రామరామ అనే స్థితి లేదు అక్కడ లంకలో. విభీషణుడు వేమని తప్ప ఇంకెవరు రామరామ అనేటువంటి లేదు అక్కడ. లేక ఏం చేశాడు, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆగ్రహానికి లోనయ్యారు వాళ్ళందరూ. అనుగ్రహానికి లోను కాల, ఆగ్రహానికి లోనయ్యారు. కాబట్టి ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి ఎవరైతే లోనయ్యారో రాముని అనుగ్రహానికి పాత్రులవుతారా, రాముని ఆగ్రహానికి కూడా లోనయ్యారు. ఎందుకని, మనమ్మ అక్కడ ఉండిపోయింది. అది ధర్మం కాదు, ధర్మమేవా జయితే, ధర్మం ఎప్పుడు జయిస్తుంది, అధర్మం ఎప్పుడు నశిస్తుంది. అటువంటి గొప్ప విషయాన్ని మహాత్ములు మనకి మన ముందుంచారు, మనకి ప్రసాదించారు, అదిగా చేశారు. కానీ మనం మనం గుర్తించడం లేదే. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న అయినటువంటి స్వభావాలకి, చిన్న చిన్న అయినటువంటి చిన్న చిన్న వాటికి చిలుకు వాని అది పెద్ద వర్షంగా మారి జీవితంలో ఉన్న మనసు శాంతి లేకుండా పోతున్నామే. మనసు శాంతి బజార్లో దొరకదే, భోగభాగ్యాలుంటే అందదే, సంపద ఉంటే అది పొందలేమే ఈ సంపద మాత్రం చేత. కానీ ఆ సమ్యక పదమైనటువంటి గురుదేవుల దివ్య చరణారవింద ఆ రజమున్నదే, ఆ దివ్య చరణారవిందములునే పాదములున్నాయి, వారి ముఖస్థుగా ప్రవహించిన బోధామృతం అనేటువంటి పదములున్నాయి, వాటి ద్వారా మనకి ముక్తి లభించాల్సిందే. కనుక మనం ఎప్పటికప్పుడు మనకి ఇచ్చినటువంటి స్థితిని మనం మర్చిపోకూడదు, దానిని ఎప్పుడు మనం గుర్తిస్తూ ఉండాలి, అటువంటి పరమార్థం వైపు పయనిస్తూ ఉండాలి. ఆ మార్గంలో మన గమ్యస్థానం చేరేంత వరకు మనం పట్టు వీడకూడదు, అటువంటి సాధన సంపత్తి కలిగి ఉండాలి, అటువంటి వివేక వైరాగ్యాలు కలిగి ఉండాలి. ప్రపంచం ఏమైనా సరే, ప్రపంచమంతా ఒక తక్కిలో వేసినా నా గురుదేవుని చరణ రజం వేసినా తోగదు. ఎందుకని, వారు శాసిస్తే నిలిచేది జగత్తు. గురువు అంటే ఎంత గొప్పవాడు, గురుదేవుడు అంటే మామూలు కాదు. గురుదేవుని అనుగ్రహానికి పాత్రులమైతే దివ్యమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహం కూడా ఎలా వస్తుంది, తన్నుకుంటూ వస్తుంది, కొత్తగా రావడం. దేవుని అనుగ్రహం కూడా తన్నుకుంటూ వస్తుంది. ఇంకా చెప్పుకోవచ్చు, గురుదేవుని దగ్గర ఉన్నాం మనం, ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. కానీ సమయం అయిపోయింది, మళ్ళీ రేపు ఇద్దరు 10 ఇక్కడికి రావాలిగా, మీరందరూ అక్కడ 4 రావాలి కదా. సమయం అంతే, కాలము మన జీవితాన్ని ఇలా నిమిషాల్లో గంటల్లో మన ఇలా మింగుతోంది, మన ఆయుష్ క్షీణం అవుతోంది. చూడండి ఎక్కడుందండి మృత్యువు, పొంచి పొంచి రోజు రూపంలో గంటల రూపంలో కాల రూపంలో ఉండి మన ఆయుష్ అట్లా తినేస్తోంది, మింగేస్తోంది. ఉన్న ఆయుష్ పోతోందే తప్ప ఆయుష్ ఎవరినైనా పెంచేవాడు ఉన్నాడా? ఉన్నాడు, ఒక్కడే భగవంతుడు. అటువంటి రామపరబ్రహ్మాన్ని ఆశ్రయించాడు కాబట్టి ఆంజనేయ స్వామి చిరంజీవి అయ్యాడు, ధ్రువుడు చిరంజీవి అయ్యాడు, అలాగే సమతరామదాస స్వామి దగ్గర ఎంతో మంది భక్తులు చిరంజీవులుగా ప్రకాశిస్తున్నారు. అలాగే మనం ఈ భౌతికమైనటువంటి దేహం కాదు, ఆ చంద్రార్కము ప్రకాశించే నక్షత్రంలాగా ప్రకాశించాలి అంటే సమర్థులైనటువంటి గురుపాదాన్ని ఆశ్రయించాలి, గురుతత్వాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి తత్వాన్ని మనం సర్వకాల సర్వావస్థల యందు మనం ఆచరించి అటువంటి అనుగ్రహానికి పాత్రులమైతే అంతా మన శక్తి అవుతుంది. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను, పుత్ర పవిత్ర ధనధాన్యములను భగవన్ నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా జగన్మాత రక్షించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను ప్రసాదించి బ్రహ్మానంద సామ్రాజ్యాన్ని ప్రసాదించి సర్వదా జగన్నాథుడు రక్షించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఇంతవరకు